ಅದೃಷ್ಟ ಸರ್ವಭೂತನ ಮೈತ್ರ ಕರುಣ ನಿರ್ಮಹ ನಿರಹಂಕಾರ ಅಂದರೆ ಅಹಂಕಾರನ ಸ್ಥಿತಿಗೆ ಎರಡು ಕಾರಣ. ಇವಳು ಅಹಂಕಾರನ ಏ ಮನುಷ್ಯ ಹುಡುಕಿಪೆಟ್ಟಲೇಕಪೋತನಲ್ಲ. ಕಾರಣ ಏನಂತಂದರೆ ಅದೇ ನೀನು ಅನ್ಕೊಂಡ್ರು, ಅದೇ ನೀನು ಅನ್ಕೊಂಡ್ರೆ ದಾನ್ನಿ ಹುಡುಕಿಪೆಟ್ಟಲೇಕಪೋತನು. ನೀವು ಬಾಳ ಅರ್ಥ ಚೇಸ್ಕೊಂಡು ಅಹಂಕಾರವೇ ನೀವು ಅನುಕೋ. ಭಗವಂತನು ಚೆಪ್ತಾಡು ನುವ್ವೇ ಅಹಂಕಾರವು. ಭಗವಂತನು ಏನು ಚೆಬುತ್ತಾಡು, ನೀವು ದೇಹಾನು ಕಾದು, ಯುವರ್ ನೈದರ್ ದಿಸ್ಬಾಡಿ ನಾಟ್ ದಿಸ್ ಮೈಂಡ್ ಈ ಮೊಟ್ಟರ್ ಸರಿಯಾರು ಅಂತ ಚೆಬುತ್ತಾಡು ಕದ. ನೀವು ದೇಹಾನು ಕಾದು, ಈ ಅಹಂಕಾರನು ಕಾದು, ನೀವು ಆತ್ಮ ಅನ್ನು ಚೆಬುತ್ತಾಡು ಕಾದು. ನೀವು ಅಹಂಕಾರವೇ ಅನುಕೋ, ನೀವು ದೇಹಾನು ಕಾದು, ನೀವು ಅಹಂಕಾರವು. ನೀನು ದೇವುಡು ಚೆಪ್ಪು ಉಂಡೇವಾಡು. ಬಾಳ ಅರ್ಥ ಚೇಸ್ಕೊಂಡು ನೀವು ಅಹಂಕಾರವು ಕಾದು, ನೀವು ಏನೈತೆ ಕಾದು ಅದು ರೋಜು ಗಾಢ ನಿದ್ರಲ್ಲೋ ಉಂಡಿಪೋತಾನ. ನಾವು ಭಗವಾನ್ ಚೆಪ್ತಾರು ನೀ ಅಹಂಕಾರ ಅಂತೇಳಿ ನೀವು ಗಾಢ ನಿದ್ರಲ್ಲೋ అంటే జాగ్రత్త అవస్థలో నీ గాఢ నిద్రలో నువ్వు ప్రవేశించినప్పుడు నువ్వు కాని దాంట్లోంచి నువ్వు విడిపోతున్నావు. నీ దేహంతో విడిపోతున్నావు, నీ దేవునిలోంచి విడిపోతున్నావు, నీ ప్రపంచం నుంచి విడిపోతున్నావు, నీ స్నేహాలతోటి నీ శత్రుతాలతో విడిపోతున్నావు, నీ దేవతలతో విడిపోతున్నావు, అన్నిటితో విడిపోతున్నావు. నువ్వు కాని దాంట్లో అన్ని నీ చుట్టాలతో అందరితోటి నీ శరీరంతో నీ విడిపోతున్నావు, నీ శరీరంతో నువ్వు విడిపోతున్నావు. కాని అన్నిటితో విడిపోయినా నువ్వు ఉన్నావు, అదే నువ్వు. ఈనాటికైనా ఈనాటికైనా మనం కానీ దాంట్లోంచి మనకి ఇష్టం నాకు ఇష్టం లేదు పని విడిపోవటం తప్పు. ఏదైతే జ్ఞానం కాదు, ఏదైతే జ్ఞానం కాదు అందులోంచి నువ్వు బయటకు రావటానికి నువ్వు చేసే ప్రయత్నమే వైరాగ్యం. దురదృష్టం ఏంటంటే మనకి యజ్ఞాల మీద, ఈ యాగాల మీద, వీటి మీద ఉన్న నమ్మకం కూడా పరమేశ్వరుడి మీద. అర్జున అదృష్ట సర్వభూతానం ఏ భూతం పట్ల ఉంది ద్వేషం పెట్టుకోవద్దు, మైత్రేహ కరుణ ఇవ్వచ్చ అందరి పట్ల నువ్వు దయ కలిగి ఉండదు, కంపాషన్. ప్రతి దయ లేకుండా ఏ జ్ఞానం ఉండడు, ప్రేమ లేకుండా ఏ జ్ఞానం ఉండడు, అనుగ్రహం లేకుండా ఏ జ్ఞానం ఉండదు. అది జ్ఞానికి సహజమే, అది జ్ఞానికి సహజమే. మనకి సహజం కాదు కాబట్టి నేర్చుకోమంటున్నాడు. మనకి కరుణ కలిగి ఉండమంటున్నాడు, కరుణ కలిగి ఉండమంటున్నాడు. కానీ అంటే జ్ఞానికి అక్కర్లేదు, అది సహజంగా నిప్పుకి వేడి ఏ విధంగా అయితే సహజమో అలాగే జ్ఞానికి కరుణ సహజంగానే ఉంటుంది. అది ప్రత్యేకంగా నేర్చుకోక్కర్లేదు, వాడికి సహజంగానే ఉంటుంది. వాడి కంపాషన్ వాడికి సహజంగానే ఉంటుంది. అంచేత నిర్మమహం మమకారం లేకుండా ఉండు, అహంకారం లేకుండా ఉండు. అంటే మమకారాన్ని పోగొట్టుకోవటం వల్ల ఏమొస్తుంది, నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. నాదిని ఇస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, నేను నువ్వు ఇచ్చేస్తే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే భగవంతుడి యొక్క ఆత్మీ సమ దుఃఖ సుఖక్షమే. అంటే నీకు సుఖం వస్తూ ఉంటుంది నీ దేహ ప్రారంభాన్ని బట్టి, దుఃఖం వస్తూ ఉంటుంది. సమానముగా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. కొంతమందికి ఏదైనా మంచి జరిగినా పట్టుకోలేము, చెడ్డ జరిగినా పట్టుకోలేము. మంచి జరిగినా అప్సెట్ అయిపోతారు, చెడ్డ జరిగినా అప్సెట్. ఆ బ్రెయిన్లో ఆ బ్యాలెన్స్ ఉండదు వాళ్ళకి, ఆ కంట్రోల్ ఉండదు. ఎలా ఉండాలి, సమానంలో ఉండదు. క్షణి క్షమగుణం కలిగి అంటే భూమికి ఎంత క్షమ ఉందో, భూమికి ఎంత అయితే ఓర్పు ఉందో, నీకు ఎంత ఓర్పు కలిగి ఉండాలి. మనకు అవతార పురుషుల్లో ఎక్కువ ఓర్పు ఉన్నవాడు బ్రాహ్మణులు అని చెప్తారు. మనకు అవతార పురుషుల్లో ఎక్కువ సహనం ఉన్నవాడు, ఎక్కువ ఓర్పు ఉన్నవాడు రామచంద్రమూర్తి అని చెప్తారు. ఒకసారి సీతమ్మ రామచంద్రమూర్తి అన్నది, నువ్వు స్త్రీవే కానీ పురుషుడు వలె కలవట్టు కనిపిస్తున్నావు అంటే అరణ్యవాసానికి తీసుకెళ్ళమని అంటే ఇంతకు మాత్రం చాలా కష్టాలు పడతావు, ఇంటికడైతే సుఖంగా ఉండొచ్చు అని రామచంద్రమూర్తి. అయినా దశరథుడు నన్ను వెళ్ళమన్నాడు కానీ నిన్ను వెళ్ళమనలేదు అని రామచంద్రమూర్తి అర్థమయ్యేలాగా చెబుతూ ఉంటే, సీతమ్మకు అర్థమయ్యేలాగా చెబుతూ ఉంటే, నువ్వు పైగా పురుషుడిలాగా కనిపిస్తున్నావు కానీ నీకున్న లక్షణాలు అండి స్త్రీ లక్షణాలు. ఎవరండి అంటే నువ్వు స్త్రీలే పైకి ఎలా కనిపిస్తున్నావు, పురుషుడి వాళ్ళు కనిపిస్తున్నావు సీతమ్మ ఉంది. అప్పుడు వాడికి వికారం కలగలేదు వాడు, వాడు రాముడు కాబట్టి దేవుడు కాబట్టి భరిస్తాడు. భారతయుద్ధంలో 7వ రోజున 18 రోజులు యుద్ధం జరిగింది కదా, ఆ 7వ రోజున విజృంభిస్తున్నాడు భీష్ముడు, మొత్తం సైన్యానంతా చంపుకు వచ్చేస్తున్నాడు. అయితే అర్జునుడి మీద బాణాలు వేస్తున్నాడు, అర్జునుడి మీద ఎంత వేగంగా బాణాలు వేస్తున్నాడు అంటే అర్జునుడు ఆ బాణాలను తట్టుకోలేకపోతున్నాడు, కొన్ని బాణాలు వచ్చి కృష్ణుడికి తగులుతున్నాడు. అర్జునుడితో చెప్తున్నాడు, ఇవాళ తాతగారు చాలా విజృంభిస్తున్నారు, అర్జున నువ్వు చాలా, నువ్వు కూడా వీరుడు సామాన్యుడు కాదు, ఈ భారతదేశంలో పుట్టిన మహావీరుడు నువ్వు ఒకడు, అయితే నువ్వు కూడా బ్రహ్మాండంగా యుద్ధం చెయ్యి అని చెబుతున్నాడు. యుద్ధం చేసినప్పుడు ఆ రోజున భీష్ముడు ముందు విజృంభ ఆ విజృంభుడి మీద ఆగలేకపోతున్నాడు. ఆ బాణాలు వచ్చి
ఈయన కూడా తగులుతున్నాయి. ఎవరు కూడా తగులుతున్నాయి?
కృష్ణుడు కూడా రథసారథి కూడా పార్థసారథి.
కృష్ణుడికి ఏం పేరు?
పార్థసారథి.
అంటే పార్థునికి సారథ్యం అయించాడు. పార్థునికి మాత్రమే కాదు మీకు కూడా సారథ్యం ఇస్తాడు. అంటే భగవాన్ కృష్ణుడి పట్ల మీకు సజీవమైన విశ్వాసం ఉంటే మీ జీవితానికి కూడా సారథ్యం వహిస్తాడు. ఒక అర్జునుడికి మాత్రమే కాదు. అంటే కృష్ణుడు చూశాడు సాయంత్రానికి మొత్తం యుద్ధం సమాప్తి అయిపోతుంది, ఇంకా 18 రోజులు యుద్ధం జరగదు. ఆ రోజున భీష్ముడు అలా విజృంభించాడు. ఇంక పాండవులు లేరు, ఎవరు లేరు, పాండవులు ఎవరు మిగలడం కష్టం. అలా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే ఇతను ఏమన్నాడు? ఆయుధం పట్టణం యుద్ధం చేయనున్నాడు.
ఎవరు?
కృష్ణుడు. కానీ ఇప్పుడు మాట తప్పుతున్నాడు. ఏం చేస్తున్నాడు? మాట తప్పుతున్నాడు. అలా అటువంటి మహాసంగ్రామంలో చక్రం చేతితోటి పుచ్చుకుని రథం నుంచి కిందకు ఉరికాడు పరమేశ్వరుడు. ఉరికితండి, ఉరికి భీష్ముడి దగ్గరికి వెళుతున్నాడు. ఏమనండి, వాడు తలకాయ తీసేయటం కోసం. కానీ ఆడిన మాట తప్పుతున్నాడు. ఇక్కడ
ఇక్కడ మనం గ్రహించవలసిన పాయింట్ ఏంటంటే,
అర్జునుడు కృష్ణుడు పూర్తిగా నమ్మాడు. పూర్తిగా నమ్మాడు అంటే తన భక్తుడికి అపరాధం వచ్చినప్పుడు, తన భక్తుడికి అవమానం వచ్చినప్పుడు, మీకు అర్థమవుతుంది కదా, తన భక్తుడు చిక్కులో పడ్డప్పుడు తన మాట కూడా విడిచిపెట్టేశాడు వాడు పరమేశ్వరుడు. అంటే ఏంటి, తన మాట కంటే తన భక్తుడికి ఎక్కువ విలువ ఇచ్చాడు. అంటే తన ఆయుధం పట్టనని చెప్పిన మాట నిజమే. ఆడిన మాట తప్పాడు కృష్ణుడు అని చెప్పుకుంటాడు లోకం. కానీ అక్కడ అర్జునుడు బతికించాడు. అంటే అలా చెప్పుడు భగవంతుడి గౌరవం ఏంటి? అగౌరవం జీవుడికి గౌరవం అగౌరవం. గౌరవం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాడు, అగౌరవం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాడు జీవుడు. భగవంతుడి గౌరవం ఏంటి, అగౌరవం ఏంటి? ఆడిన మాట తప్పాడు నువ్వు నేను చెప్పుకున్న కృష్ణుడికి ఏంటి? ఆ ఉద్దేశం అక్కడ ప్రధానం. అంటే వాడు ఆడిన మాట తప్పాడని మనం చెప్పుకున్నా కృష్ణుడి అక్కర్లేదు. తన భక్తుడిని రక్షించడం ముఖ్యం, వాడు భగవంతుడు. అంటే కంటికి రెప్పలాగా కాపాడుతాడు భక్తుడిని భగవంతుడు. విశ్వాసం కనుక మీకు కుదిరితే, ఆ నియమిన ఫెయిత్, ఆ సజీవమైన విశ్వాసం కనుక మీకు కుదిరితే, కర్ణుడు గొప్ప ఆయుధం దగ్గరికి పెట్టి కూర్చున్నాడు. ఎవరి మీద విడిచిపెట్టలేదు ఆ ఆయుధం. అంటే ఆయుధం విడిచిపెడితే వాడు చనిపోతాడు. అంటే అర్జునుడిని చంపుదామని ఆయుధం దగ్గర పెట్టి కూర్చున్నాడు వాడు. ఇంకెవరి మీద ఆయుధం విడిచిపెట్టలేదు, అర్జునుడిని చంపడానికి ఆయుధం దగ్గర పెట్టి కూర్చున్నాడు. సరిగ్గా కర్ణార్జున యుద్ధం జరిగేటప్పుడు ఆయుధం విడిచిపెట్టాడు కర్ణుడు. ఆయుధం అర్జునుడిని చంపడానికి వస్తాను. పరమేశ్వరుడు చూశాడు చచ్చి తీరవలసింది అర్జునుడు ఆయుధం ముందు. వెంటనే రథం ఏం చేశాడంటే వాడు కిందకు తొక్కేశాడు. కిందకు తొక్కేస్తే వాడు కిరీటాన్ని కొట్టేసింది బయటకు పోయింది. వాడు పరమేశ్వరుడు అర్జునుడిని చనిపోవలసిందే, కానీ ఏం పోయింది? ఇక్కడ కిరీటం ఉంటే పోయింది. అది దైవానుగ్రహం. అంటే మనం కూడా దేవుణ్ణి కనుక నమ్మితే ఏదైనా కష్టకాలం మనకు వచ్చినప్పుడు శిరస్సు పోయే బదులు కిరీటం పోతుంది అంతే. అది దైవానుగ్రహం. అంచేది నువ్వు ఆ క్షమ కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు. ఏంటంటే ఓర్పు ఉన్న వాళ్ళకి తూకం ఎక్కువ ఉంటుంది. ఆ తూకం వల్ల మనస్సు హృదయానికి ప్రయాణం చేస్తుంది. మనస్సు ఏమవుతుంది? హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంది. దేనివల్ల? ఓర్పు వల్ల. సంతుష్ట సతతం యోగి, సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయర్పిత మనోబుద్ధి. అంటే యథాత్మ దృఢ నిశ్చయ, నీకు దృఢ నిశ్చయం ఉండాలి. నువ్వు నిశ్చయం చేసుకున్నావు అనుకో, ఎలా ఉండాలి? దృఢ నిశ్చయం ఉండాలి. ఒక నిర్ణయానికి వచ్చామని దానికి కట్టుబడి ఉండాలి. వ్యావరీంగా ఉండకూడదు, చాపలింగా ఉండకూడదు. రావణాసురుడు మరణించిన తర్వాత విభీషణకు రాజ్యం ఇస్తానని ఎవరు ప్రామిస్ చేశారండి? రాముడు ప్రామిస్ చేశాడు. ఎవరికి ప్రామిస్ చేశాడు? విభీషణుడికి ప్రామిస్ చేశాడు. అప్పుడు కొంతమంది తొందరపడి వాగ్దానాలు చేయించుదన్న రామచంద్రమూర్తితో, నువ్వు విభీషణుడికి రాజ్యం ఇచ్చేస్తానన్నావు, రావణాసురుడు పశ్చాత్తాపడి నీ సీతను నీకు ఇచ్చేస్తాడనుకో, అప్పుడు వాడు రాజ్యం వాడికి ఇచ్చేయాలి. విభీషణుడికి నువ్వు ఇచ్చిన మాట ఏమవుతుంది? బోట్ అవుతుంది. అటువంటి మాటలు కన్నార మాటలు మాట్లాడుతున్నారు పండితులు. అక్కడ కూర్చున్న పండితులు ఎవరితో చెప్పారు ఈ మాటలు? రామచంద్రమూర్తితో చెప్పారు. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, నిజంగా మీరు చెప్పినట్టే రావణాసురుడు మారు మనస్సు పొంది సీతమ్మని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తాడు అనుకోండి, వాడి రాజ్యం మనం అపహరించొద్దు, వాడి రాజ్యం వాడికి ఇచ్చేద్దాం. మరి విభీషణుడికి మాట ఇచ్చాడు కదా, ఉంటే అయోధ్య ఇచ్చేస్తాం అన్నాడు. వాడు రోదనుభవం పొందాలని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. దానికి కట్టుబడి ఉండాలి. ఎవడో వచ్చి భగవంతుడు ఏంటి నిజమే కావచ్చు, అటువంటి చెరచెట్టు ఉండకూడదు. కొంతమంది ఉదయం ఒక రకంగా, మధ్యాహ్నం ఒక రకంగా, సాయంత్రం ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటకు స్థిరత్వం ఉండదు, ఆ మనసుకు స్థిరత్వం ఉండదు, దానికి ఒక అందం ఉండదు. ఈ గంట గంటకి మాట మారిపోతూ ఉంటుంది, అది ఒక రకమైన మెంటల్ డిజార్డర్. అంటే అలా కాదు, దృఢ నిశ్చయం లేకుండా వంతును తెలుసుకోవాలి. నువ్వు నిర్ణయానికి వచ్చినప్పుడు నీకు దృఢమైనటువంటి నిశ్చయం ఉండాలి. సంతుష్ట సతతం యోగి, ఎప్పుడు నువ్వు సంతుష్టుడై ఉండాలి. అంటే మనకి విషయాలు అనుకూలంగా ఉన్నప్పుడు సంతుష్టిగా ఉంటాం, విషయాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అసంతృప్తిగా ఉంటాం. కానీ యోగి అలా ఉండటండి, ఎప్పుడు వాడు సంతృప్తి కానీ, వాడి శాంతి కానీ, వాడి ఆనందం కానీ, వాడి దేని మీద వాడు ఆత్మ మీద ఆధారపడి ఉంటాడు. మనకేమో సంతృప్తి మనకే వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు అమావాస్యకి పౌర్ణానికి మన విషయాల నుంచి వస్తూ ఉంటుంది. యోగికి సంతృప్తి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచి వస్తూ ఉంటుంది. విషయాల నుంచి మనకు సంతృప్తి వస్తూ ఉంటుంది అనుకోండి, విషయాలు ఒక రకంగా ఉండవు, మారుతూ ఉంటాయి కదా. విషయాలు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు, ఒకసారి ప్రతికూలంగా ఉండవు, ఒకసారి అంటే మన సంతృప్తి మటుకి బ్యాలెన్స్డ్గా ఉండదు, సమానముగా ఉండదు. కానీ యోగి సంతృప్తి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? సమానముగా ఉంటుంది. ఏంటంటే వాళ్ళ సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? చైతన్యంలోంచి వస్తుంది. అంటే మన దేహ ప్రారంభంలో ఏదుంటుంది వస్తుంది, మన దేహ ప్రారంభంలో ఉన్నది వస్తుంది, ఉద్దన్న వస్తుంది, లేనిది రమ్మన్నా రాదు. అంటే నీ దేహ ప్రారంభంలో ఏదుంటుంది వస్తుంది కాబట్టి దాంతో నువ్వు సంతృప్తి పడుతున్నాడు. ఇక్కడికి నువ్వు దేహ ప్రారంభంలో ఉన్నది వస్తుంది, ఎవరు రాకుండా నీకు ఆఫ్ చేయలేరు, ఎవరు రాకుండా నీకు ఆఫ్ చేయలేరు. నువ్వు రాని కానీ రావాలి రావాలి అనుకున్నది రాదు. అయితే ఏ నీ దేహ ప్రారంభం ఏదంటే అది వస్తుంది కాబట్టి దాంతో సంతృప్తి పట్టుకు నేర్చుకో, అది యోగ లక్ష్యం. అలా నేర్చుకుంటే నువ్వు యోగ అవటానికి నీకు అవకాశం ఉండవయ్యా అని సంతుష్ట సంతం యోగి హితాత్మ దృఢ నిశ్చయ. ఎలా ఉండాలి వాడు నిశ్చయం? ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి. ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, లోతుగా ఉండాలి. నిశ్చయం ఎలా ఉండాలి? లోతుగా ఉండాలి. అంచేత నీ మనస్సుని నీ బుద్ధిని నాకు అర్పించు. ఎవడైతే తన మనస్సుని తన బుద్ధిని వాడు నాకు అర్పిస్తున్నాడో వాడు నాకు భక్తుడు, వాడు నాకు ఇష్టడు, వాడు నాకు నా ప్రేమ పాత్రుడు, నా ప్రేమకి నా అనుగ్రహానికి యోగి అవుతాడు. వాడు దుఃఖం ఎక్కడ ఉంది? మనసులో ఉంది. ఆ మనసును దేవుడికి ఇచ్చేసేవాడు నీకు దుఃఖం ఎక్కడ ఉంది? యస్మానో ద్విజతే లోకో లోకానో ద్విజతే ఇచ్చాయహ అర్ష ఆమర్ష భయోద్వేగై భయోద్వేగై ముక్తో యస్సచమే ప్రియ. అంటే ఎవరి వల్ల లోకమునకు జడుపులేదు? యస్మాత్ ఎవరి వలన లోకమునకు భయము లేదు? బాగా అర్థం చేసుకోండి, ఎవరి వలన లోకమునకు భయం లేదు, లోకమును చూసి ఎవరు గడవటం లేదు, వాడు నాకు భక్తుడు. మీరు ఇతరులను భయపెట్టకండి, ఇతరులను చూసి మీరు భయపడకండి అంటున్నాడు కృష్ణుడు. ఈ పరమేశ్వరుడు కూడా ఉన్నాడు, ఈ పరమేశ్వరుడు ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. నీకు అర్థమవుతుందా? ఏ దిక్కు లేని వాడికి దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడే దిక్కు. లోకాన్ని ఎవడు భయపెట్టలేదు, లోకం నుండి ఎవడు భయపెట్టలేదు, వాడు నాకు ఇష్టడు. అంటే కొంతమంది చెప్తారు నేనంటే వీళ్ళందరికీ భయానండి, అది గొప్ప కోసం వాడు చెప్తారు, అది కూడా భక్తుల లక్షణం కాదు. భక్తుల లక్షణం ఏంటి? వాడు ఇతరులను భయపెట్టడు, ఇతర వాడు భయపడ్డాడు, ఇతరులు ప్రకృతి గుణాలను చూసి ఏం కంగారు పడ్డం. భక్తుడికి ఎలాగైనా ప్రకృతి గుణాలు ఉండవు, ఇతరుడు ప్రకృతి గుణాలను చూసి ఏం కంగారు పడ్డావు? ఎవడు భక్తులు భయపడ్డావు, కంగారు పడ్డావు? ఇంకా ప్రకృతి చేస్తున్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటాం. అంటే హర్ష అమర్ష భయము ఉద్వేగము వీటి నుంచి ఎవడైతే ముక్తి అవుతున్నాడో, హర్ష అంటే సంతోషము, అమర్ష అంటే దుఃఖము, భయము వ్యాధన, వ్యాధన నుండి భయము నుండి సంతోషము నుండి దుఃఖము నుండి చిరాకు నుండి కోపము నుండి ఎవరైతే విడుదల పొందుతున్నాడు, అట్టి వ్యక్తి నాకు చాలా ప్రియమైన వాడు. విడుదల పొందితే నేను సరాసరిగా నా స్వరూపాన్ని మీరు పొందుతాను, నాకు భక్తులు అవుతారు, మీరంటే నాకు మీరందరూ కూడా నాకు ఇష్టలు అవుతారు అని భగవంతుడు చెప్తున్నాడు. అనపేక్ష అపేక్ష పనికిరాదు, అపేక్ష పనికిరాదు, శుచి దక్ష. సర్వసాధారణంగా భక్తులంటే ఎందుకు పనికిరాని వాడు, ఎందుకు పనికి రాకపోతే వాడు భక్తులు అవుతాడనే ఒక సమాజంలో తెలియని వాడు. భక్తులంటే అయితే దక్షుడే, భక్తుడు యొక్క లక్షణంలో దక్షత కూడా చెప్తాడు. నీ చేతికి ఏ పనులు ఆ పని సమగ్రంగా చెయ్యి. నీ ప్రారంభాన్ని బట్టి, నీ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి నీ చేతికి ఏ పని అయితే వచ్చిందో ఆ పని నువ్వు సమగ్రంగా చెయ్యి. ఆ పనిలో నీ స్కిల్ని చూపించు. ఆ పనిలో నువ్వు డాక్టర్ అనుకో, అది ఇంజనీర్ అనుకో, లేదంటే అగ్రికల్చరిస్ట్ అనుకో, నీ యొక్క నీ చేతిలో ఏ పని అయితే ఉందో ఆ పని బట్టి నువ్వు పరిపూర్ణంగా చెయ్యి, సమగ్రంగా చెయ్యి, వెలితి లేకుండా చెయ్యి. దక్షత నీ స్కిల్ అంతా నీ నేర్పంత పని వచ్చు తెలుసు. ఒట్టి మాటలు కాదు, నువ్వు చేసే పనిలో నీ నేర్పంతా కూడా నువ్వు అది చూపించాలి. అది యోగం. హెచ్చు దగ్గర వద్దు, హెచ్చు దగ్గర వద్దు. ఆ పని ఎందుకు నీ మనసును పెట్టు, ఆ పని ఎందుకు నీ మన సమర్థతను చూపించు. నీకు ఎంత సమర్థత ఉందో నువ్వు పని చేసినప్పుడు తెలుస్తుంది. సోమరగా ఉండదు అంటే భగవంతుడు లెక్క ప్రకారం మనకు ఆరోగ్యం బాగుంటే రోజుకు 6 గంటలు నిద్ర సరిపోతున్నాను. మీకు అందరికీ ఆరోగ్యం బాగుంది అనుకోండి, అనుకోండి 6 గంటల కంటే ఎక్కువ నిద్రపోతున్నారు అనుకోండి, దాన్ని న్యాచురల్గా మీకు లేజినెస్ వచ్చేస్తున్నాను కృష్ణుడు చెప్తున్నాడు. అంటే లేజినెస్కి తాగకూడదు, మీ లేజినెస్కి తాగకూడదు. మీ చేతిలో పని, మీ దేహ ప్రవర్ధాన్ని బట్టి మీరేకే మీకు పని, మీ చేతికి ఏ పని అయితే వచ్చిందో ఆ పని సమగ్రంగా చేయండి, అందంగా చేయండి, పరిపూర్ణంగా చేయండి, వెలితి లేకుండా చేయండి, కొరత లేకుండా చేయండి. దక్ష దక్షుడమై ఉండాలి. ఎలా ఉండాలి? ఎందుకు పరిగెలిన వాడికి ఏమైనా ఉండకూడదు. ఎలా ఉండాలి? నీ నేర్పంతా నీ పనిలో చూపించాలి, నీ నేర్పంతా కూడా నీ పనిలో చూపించాలి. నువ్వు శుచిగా ఉండాలి, బాహ్యంగా శుచిగా ఉండాలి, లోపల శుచిగా ఉండాలి. కొండ బయట కడిగే చోటు లేకండి, లోపల కూడా కడగండి. శరీరానైతే నీతో కడుగుతున్నావు, మనసును ఎలా కడుగుతావు? నీకున్న భగవంతుడి యొక్క భగవంతుడి పట్ల, ఈశ్వరుడు పట్ల, సర్వేశ్వరుడు పట్ల, సర్వజ్ఞుడి పట్ల నీకున్నటువంటి ప్రీతితో, నీకున్న ఇష్టం, నీకున్న ఇష్టంతో, ఆయన పట్ల నీకున్న భక్తితో నీ మనస్సును కూడా కడు. అది లోపల శుచి, ఇది బయట శుచి. దక్షిణగా ఉండాలి, నువ్వు శుచిగా ఉండాలి, దక్షిణగా ఉండాలి. అనపేక్ష నీకు అపేక్ష పనికిరాదు. దేని మీద నథింగ్ అని వేస్తాం, దేని మీద అక్కర్లు, దేని మీద నీకు డిపేర్ అక్కర్లు. మామూలుగా నిమిత్త మాత్రంగా చేయటం మనం, మన డ్యూటీ అని మన డ్యూటీ మైండ్ దగ్గర మటుకు ఉండాలి. డ్యూటీ మటుకు మనం చేస్తూ ఉండాలి. రిజల్ట్ మనం రావచ్చు రాకపోవచ్చు, అందులో పని దమ్ములు కాకండి. మీ చేతిలో ఉన్న పని, ఆ పనిలో మీ నేర్పును చూపించండి, మీ ఓర్పును చూపించండి, మీ దక్షతను చూపించండి, మీ స్కిల్లును చూపించండి. ఏ మీ దేని పట్ల మీకు అపేక్ష అక్కర్లు, దేని పట్ల మీకు ఆ కోరిక అక్కర్లు. చేయవలసింది చేయండి, వచ్చి ఏదో వస్తుంది, ఎలా లేదో అలా. దేని పట్ల మీకు అపేక్ష ఉండవలసినటువంటి పనిదే అనపేక్ష. సుచిదక్ష ఉదాసీన ఉదాసీనుడుగా ఉండు. పక్షపాత దృష్టి నీకు వద్దు, నువ్వు అందరికీ సమానంగానే చూడు, అందరినీ సమానంగా చూడు. అభివృద్ధి అభివృద్ధిలోకి వస్తే వస్తారు, రాని వాళ్ళు రాదు. ప్రత్యేకంగా ఎవరో ఒకరిని అభివృద్ధిలోకి తీసుకురావాలో రావచ్చు రాకపోవచ్చు. నీకు మాట పార్షియల్ దృష్టి మటు నీకు వద్దు. ఎవరైతే మనకి ఉపకారం చేస్తారు అనుకుంటే ఒకసారి అపకారం చేసిపెడతారు. మనం అనుకుంటాం ఒకసారి అది ఉపకారం చేస్తారు, నాడే అపకారం చేయొచ్చు. ఒకసారి ఎవరైతే మనకు అపకారం చేస్తారనుకుంటారో అది మనకి అపకారం చేయకపోవచ్చు. అంటే అది నువ్వు బట్టికి పక్షపాతం ఏం పెట్టుకో, నీ బట్టి సమానంగా ఉంచుకో, నిదానంగా ఉంచుకో, నిర్మలంగా ఎట్టి పెట్టుకో, నిశ్చలంగా ఎట్టి పెట్టుకో. నీ బ్యాలెన్స్ నువ్వు పోగొట్టుకోవద్దు, నీ సమగ్రతను నువ్వు పోగొట్టుకోవద్దు. గతం కదా, అది భయపడకండి, దండి పెట్టుకోకండి. నేను దండి పెట్టుకోవద్దు, దండి పెట్టుకుంటే నీ శారీరక ఆరోగ్యం, నీ మానసిక ఆరోగ్యం చెడిపోతుంది. అంటే దండ పెట్టుకోవడానికి కారణాలు ఉన్నా దండ పెట్టుకోకండి. దండ పెట్టుకోవడానికి కారణం లేదనుకుని ఎవడు దండ పెట్టుకోడు? ఈ భక్తులంటే ఎవరెట్లండు? మనం భక్తులు కాదట్లండి. దండ పెట్టుకోవడానికి కారణం ఉన్నప్పటికీ ఎవడైతే దండ పెట్టుకోడో వాడట్లండి భక్తుడు. ఏదో ఒక ఇన్సిడెంట్ కోసం నువ్వు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవచ్చు, నీ ప్రాణాన్ని నువ్వు పాడు చేసుకోవచ్చు. నీ చెప్పాడు కదా, ఏమిటి ఈ టెంపరీ, ఇవన్నీ కూడా టెంపరీ. కృష్ణుని దేహం వచ్చిన ఎంతకాలం అందరికీ టెంపరీ. మన చుట్టాల కాలు కూడా మన స్నేహాలు కూడా ఇవన్నీ కూడా అది టెంపరీ. ఎవరు సాత్కాలకు మాత్రం కృష్ణుడు దేహం ఇప్పుడు ఉందా? ఏదో టెంపరీగా వచ్చిందో దేహం వెళ్ళిపోయింది. చెప్పవలసిన నాలుగు మాటలు చెప్పాడు, ఆ దేహం వెళ్ళిపోయింది. మన జీవితంలో సందర్భంలో కూడా అంతే. అని దీని గురించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి, దీని గురించి దండ పెట్టుకోవద్దు, దీని గురించి భయం నేను పెట్టుకోవద్దు, దీని గురించి మీరేం భయం పెట్టుకోవద్దు. అంటే భగవంతుడి మీద భారం వేయండి, మీకు భయం తగ్గుతుంది. తర్వాత ఆరంభ పరీక్ష అది, ఆయన పని విడిచిపెట్టేయమంటున్నాడు, అన్ని ఆరంభాలు విడిచిపెట్టి అంటున్నాడు, అన్ని కోరికలు విడిచిపెట్టి, అన్ని సంకల్పాలు విడిచిపెట్టి. అంటే అర్థం ఏంటండి? ఏ పని లేకుండా సోమరతనం ఉన్నాయి.
అన్ని పనులు విడిచిపెట్టేయమంటే పని పోతులు లేకుండా సామర్థ్యంగా ఉండమని, అంటే నీ స్వార్థం కోసం చేసే పని విడిచిపెట్టే ముట్టుకుంటాలు నీ పొట్టనే కేంద్రంగా పెట్టుకుని చేసే పని నువ్వు ఆర్థి అంటే నేను పొట్ట పోషించుకోవద్దని చెప్పడం లేదు. నీ ఉద్దేశాలన్నీ నీ పొట్టనే పరిమితమైనటువంటి వాటికి ఆరంభాలన్నీ కూడా ఆపించింది. దానివల్ల ఏమొస్తుంది, నీ మనసులకు దోషాలు వస్తాయి, నీ దేహ బుద్ధి పెరుగుతుంది. ఏ నమృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభ అశుభ పరీక్షాది భక్తిమాని శ్రమే ప్రియ. శుభాన్ని అశుభాన్ని కూడా విడిచిపెట్టు. శుభాన్ని శుభం అంటే పుణ్యం, అశుభం అంటే పాపం, ఈ రెండు విడిచిపెట్టేమంటున్నాడు. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే పాపాన్ని పోగొట్టుకోవడం కోసం పుణ్యం చేయటం మంచిదే, కానీ ఇక్కడే ఉంటున్నాడంటే రెండు విడిచిపెట్టే. ఏదండి పాపాన్ని విడిచిపెట్టే పుణ్యాన్ని. రామకృష్ణ పరమహంస అన్నాడు పాపం ఒక ముందు అట్టండి, పుణ్యం ఒక ముందు అట్టండి. రామకృష్ణ పరమహంస ఏమన్నాడు పాపం ఒక ముందు అట్టండి, పుణ్యం ఒకటి ఒక ముందు అట్టండి. మన కాళ్ళు ముందరిగింది అనుకోండి, ఆ ముందు ఇంకో ముందుతో తీయొచ్చు అంటండి. కాళ్ళలో ఇరిగిన ముందేమో పాపం అంటండి, ఇంకో ముందు సహాయంతో ఈ ముందు తీసేస్తామని. పుణ్యం అనే ముందు పాపం అనే ముందుని తీయడానికి సాకేస్తున్నట్టు తర్వాత ఏ ముందుతో అయితే తీసే ముందు జోలో పెట్టుకుంటావని అడిగాడు. రెండు ముందు బయట పడేస్తాం, రక ఆ పని వదిలే పుణ్యాన్ని వదిలే నా స్వరూపాన్ని తీసేస్తాం. ఇంకా పాపం కూడా పుణ్యం కూడా పెట్టుకుంటే నీకు జీవలక్షణాలు పెరిగిపోతాయి, నా ప్రకృతి లక్షణాలు పెరిగిపోతాయి. రామకృష్ణుడు అన్నాడండి పాపమేమో ఇంతో చేసిన గొలుసటండి, పుణ్యము బంగారంతో చేసిన గొలుసటండి. బంగారం గొలిచిపెట్టి స్తంభానికి ఎవరైనా కొబ్బరి చేతికి మనం కట్టేశారనుకోండి చాలా బాగుంది, చాలా బాగుంది అనుకుంటామండి. ఏమంటే బంగారంతో తయారు చేసిన గొలుసు పెట్టి కొబ్బరి చెట్టుకి మనం కట్టేశారనుకోండి చాలా బాగుంది, బంగారంతో కట్టేశారనుకుంటాం, ఇదేం కర్మ అనుకుంటాం. గొలుసు బంగారమే అవకాశం, గొలుసు బంగారమే. అంటే ఇంతో తయారు చేసిన గొలుసుతో కట్టినా ఓకే బంగారం, బంగారంతో తయారు చేసి గొలుసుతో కట్టినా ఓకే బంగారం. ఎలాగైనా చెట్టు కట్టుబడి ఉంటున్నాం. అంటే నీకు మోక్షం కావాలంటే ఈ గొలుసు వదిలే ఆ గొలుసు వదిలే. పుణ్యం అనేది బంగారం గొలుసుతో చేస్తాడు, పాపం అనేది ఇనప గొలుసుతో చేస్తాడు. కానీ అది గొలిసే ఈ గొలిసే అంటే శుభాన్ని విడిచిపెట్టు, ఆ శుభాన్ని విడిచిపెట్టు. అంటే నిర్మాణాందరినీ విడిచిపెట్టమని దృష్టి ఎవరడం లేదు. ఎవడైతే ఈ సంసార సముద్రం నుంచి బయటకు రావాలని అనుకుంటున్నాడు వాళ్ళు విడిచిపెట్టమంటున్నాడు, మిమ్మల్ని నన్ను కాదు. మిమ్మల్ని నన్ను విడిచిపెట్టేమని అడగటం లేదు శుభాన్ని అశుభాన్ని. ఎవడైతే మోక్షాన్ని పొందుదామనుకుంటున్నాడు, ఎవడైతే స్వరూపాన్ని పొందుదామనుకుంటున్నాడు, ఎవడైతే పూర్తిగా అల్టిమేట్ రియాలిటీని ఎవడైతే అందుకోవాలనుకుంటున్నాడు వాడిని విడిచిపెట్టమని అడుగుతున్నాడు. కానీ శుభాన్ని అశుభాన్ని మిమ్మల్ని కానీ నన్ను కానీ విడిచిపెట్టమని సాక్రిఫైస్ చేయమని అడగటం లేదు. కానీ మీకు మోక్షకాంక్ష మీకు లేదనుకోండి, మోక్షకాంక్ష మీకు లేదనుకోండి, ఆ ఉదాత్త స్థాయికి ఉన్నత స్థాయికి ఆ నిర్వాణ స్థితికి ఆ మోక్ష స్థితికి ఆ స్వర్గాది స్థితికి ఇదిగే సంకల్పం మీకు లేదనుకోండి, మీరు చెప్పిన మాటలు మీరు పట్టించుకోకర్లేదు, మీ శుభాన్ని విడిచిపెట్టక్కర్లేదు, అశుభాన్ని విడిచిపెట్టక్కర్లేదు. కానీ మీకు నిర్వాణ స్థితి కావాలనుకుంటే రెండు విడిచిపెట్టి తెరవలసింది అంటున్నాడు వాసుదేవ స్వామి. చాలామంది మనుషులు పుణ్యం వస్తున్నట్టు కానీ ఏ పని చేయరాదు, వాళ్ళు కూడా జీవలక్షణాలు పెరుగుతాయి. అంటే మనం మంచి పని చేసినప్పుడు కూడా పుణ్యం కోసం చేయకూడదు, భగవద్ అనుగ్రహం కోసం చేయాలి. అది జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు పని చేస్తూ ఉంటానుకో ఒక అన్ని దేవ ప్రార్థన లేక అది రాలేదనుకో ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అనుకో. ఏమి ఏమి డీటెయిల్గా చెబుతానంటున్న సబ్జెక్టు భగవంతుడు. ఒకవేళ ఏదైనా కోరిక కోసం పని చేస్తూ ఉండొచ్చు, పని చేయి వస్తే వస్తుంది లేకపోతే రాదు, ఇంకా రాలేదు ఇంకా రాలేదని వెయిటింగ్ ఉంది. నీ దేహ ప్రార్థంలో ఏదైతే లేదో దానికోసం నువ్వు కాంక్ష పడక్కర్లేదు. నీ దేహ ప్రార్థన ఉంటే నీకు కాంక్ష ఎక్కర్లేదు, అది ధనంతరదే వచ్చేస్తుంది, నాశ వచ్చేది దుఃఖపడుకుంది. నీకు పరిస్థితి ఏదైనా అనుకోని సంసార పరిస్థితులు బాగోకపోయినా కన్నడ పడి నువ్వు దండ పెట్టుకోకు దుఃఖపడకు. ఇప్పుడు నీకు ఇష్టమైన వస్తువు ఏదైనా పోయింది అనుకో, నీకు ఏదైతే ప్రీతో ఆ వస్తువుకు నువ్వు దూరం అయిపోతున్నావు అనుకో, అప్పుడు నువ్వు దండ పెట్టుకోకు, నా శోచితి నువ్వు దుఃఖపడకు. ఇంకేత పరమేశ్వరుడు ప్లాన్లో ఏదో ఉండుంటుంది అంటే ఆయన సంకల్పమే నెరవేరాలనుకో, నీ సంకల్పం నెరవేరాలి నువ్వు అనుకోకు, భగవంతుడి సంకల్పం నెరవేరాలి నువ్వు అనుకోయా. ఏనభృష్యతి అద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభ అశుభ పరీక్షాది భక్తిమాన్యస్తమే నా ప్రియ.
అంచేది నీకు మంచి రావచ్చు, పొంగు పోకు, చెడ్డ రావచ్చు,
కటకట పడకు,
బింబులు పడకు,
అని
కావాలని కోరుకోకు, నీకు ఇష్టం లేదని వచ్చినా కంగారు పడకు, నీకు నచ్చింది వచ్చినా ఏడవకు, నచ్చింది వస్తున్నా కొట్టేయాలి, నీకు అన్ని విధాలు నచ్చింది వచ్చినందుకు నీకు గర్వం పెంచుకోకు, నీకేమి గర్వం పెంచుకోకు, దాన్ని బట్టి నువ్వు నీ మనసు నువ్వు పాడు చేసుకోకు. అంటే నీకు ఏదైనా నచ్చిన మీరు అనుకున్నీ జరిగిపోతున్నానికి నీకు ఎలాగైనా పొగపోతానే వస్తుంది మనం అనుకునేది, మనం జరిగిపోతున్నానికి దేవుడు ఎక్కడ ఉన్నాడు మనమే దేవుడు అనిపిస్తున్నాం మనకి. అప్పుడు ఏమవుతుందంటే పైకి బాగానే కనిపిస్తాం, మూలంలో నాశనం అవుతాం, కూడా జీవితంలో జరుగుతూ ఉంటాయి కానీ ఆడవు. కానీ నువ్వు భగవంతుడు చెబుతున్నాడు మనం ఏం చేస్తాం ఇక్కడ శత్రువుకి మిత్రేచు సదా మానవ మానవయోగు శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్తంగా బాగుంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే శత్రువుల పట్ల మిత్రుల పట్ల సమానంగా ఉండమని. అంటే మనం ఉపకారం చేసిన వాళ్ళని మిత్రులు అనుకుంటాం, అపకారం చేసిన వాళ్ళని మామూలు శత్రువులు అనుకుంటాం, అంతే కదా. కొంతమంది మనకు ఉపకారం చేస్తూ ఉంటారు, కొంతమంది మనకి అపకారం చేస్తూ ఉంటారు. జీవితంలో చాలామంది ఇంతే, మనకు కొంతమంది ఉపకారం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమందికి అపకారం చేసేవాళ్ళు ఉంటారు. సహజం ప్రకృతి, సహజం అది. ప్రకృతి అన్నది మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. అపకారం చేసేవాళ్ళు అనేది గొప్పని నిరోధం పెట్టుకుని నీ మనసును పాడు చేసుకో. వాళ్ళు నీకు ఏదైనా అపకారం చేస్తే వాళ్ళ అపకారం వాళ్ళకి ఎదురొస్తుంది, అయితే నీ మనసుని పాడు చేసుకో. నీ వాళ్ళు నువ్వు పాడు చేసుకో, నువ్వు సమానంగా నువ్వు బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. తర్వాత గౌరవం వచ్చిన అడవడం వచ్చిన నేను ఎవరైనా మీరు ఇప్పుడు ఎవరింటికి అడతారనుకోండి, మీరు బంధువులు ఇంటికి బంధువులు చాలా గౌరవం చేస్తారు, కొంతమంది బంధువులు ఇంటికి మీరు ఇంటనుకుని చాలా గౌరవం చేస్తారు, కొంతమంది పెద్ద గౌరవంగా పట్టించుకోరు, కొంతమంది మీరు చూసి చూడనట్టు ఉంటారు పెద్ద పట్టించుకోరు అసలు, కొంతమంది చాలా గౌరవం చేస్తారు. అప్పుడు ఇంటికి మనం ట్రైనింగ్ అక్కడ ఉన్న అప్పుడు చూసుకోవాలి, భగవద్గీత చదవటానికి మనకి జ్ఞానం వచ్చేది. ఒక ఇంటికి వెళ్తా అనుకోండి బాగా గౌరవం చేస్తారనుకోండి, అప్పుడు మన మనస్సు ఎలా ఉందో చూసుకోవాలి. కానీ ఒక ఇంటికి వెళ్తా అనుకున్నాడు మర్యాద చేయాలనుకోండి, అప్పుడు మనస్సు ఎలా ఉందో చూసుకోవాలి. ఇప్పుడు కృష్ణుడు చెప్పింది ఏంటి, అప్పుడు నీ మనస్సు ఎలా ఉందో చూసుకో, ఇప్పుడు నీ మనస్సు ఎలా ఉందో చూసుకో, అప్పుడు ఇప్పుడు కూడా సమానంగా ఉండేదాన్ని నీ మనస్సును చూసుకో. అప్పుడు నీ మనస్సుకు సివిలైజేషన్ వస్తుంది, నీ మనస్సుకు నాలెడ్జ్ వస్తుంది, నీ మనస్సుకు కల్చర్ వస్తుంది. అప్పుడు నీ ఎవరైనా ఇంటికి ప్రయాణం అవడానికి ఇది సిద్ధపడుతుంది, ప్రిపేర్ అవుతుంది మైండ్. అప్పుడు నీ ఇంటికి ఇంటి బిహేవియర్ సివిలైజింగ్ బిహేవియర్ వస్తుంది. అవి అర్జున ఎప్పుడు నువ్వు గౌరవం పొందినప్పుడు అగౌరవం పొందినప్పుడు నీ మనస్సు సమానంగా ఉంటుంది. కర్మఫలం పట్ల ఆసక్తి లేకుండా ఉండు. శీతాకాలం వస్తుంది, వేసవకాలం వస్తుంది, అలాగే సుఖం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, కాలాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. కానీ బ్రెయిన్లో నీ మెదడులో ఉన్న బ్యాలెన్స్ నువ్వు పోగొట్టుకోవద్దు, నీ మనసులో ఉన్న సమతూకాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు, కర్మ ఫలితం పట్ల ఆసక్తి పెట్టుకో. నువ్వు కర్మ చెయ్యి, కర్మ కర్మఫలం పట్ల ఈ గీత పొడుగునే చెప్పుకుంటూ వస్తున్నాడండి భగవంతుడు. నువ్వు కర్మ నీతి పెట్టదు, కర్మ నీతి పెడితే నీకు సోమర్థ్యం వస్తుంది. కర్మఫలం మీద ఆసక్తి పెట్టుకోదు, కర్మఫలం మీద ఆసక్తి పెట్టుకోవద్దని భగవంతుడే చెబుతున్నాడు కదా. నీ కర్మ విడిచిపెట్టి ఈ పరిచర్ మీద పెట్టి నడిపేస్తున్నాడండి. పని చేయమంటాడు, పరిచయం మీద ఆసక్తి పెట్టుకోవద్దు అంటాడు. ఒక పరిచయం మీద ఆసక్తి పెట్టుకోవద్దు అని నేను చెబుతున్నాను కాబట్టి అసలు పరిచయం రాదనుకోకు, ఇలాగ వస్తుంది. పరిచయం మీద మీరు ఆసక్తి పెట్టుకోకుండా ఉంటే మీ మనసు శుద్ధమవుతుంది. ఫలితం మీద ఆసక్తి పెట్టుకుంటే మీ మనసులో మాలిన్యం పెరుగుతుంది, మీ మనసులో దోషాలు పెరుగుతాయి. మీ చేతులు తెలియ నిందా స్థుతిర్మని కొంతమంది మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటారు, కొంతమంది పొగుడుతూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తుంటారు. లోకసారి కొంతమంది ఏం చెప్తున్నాడు, మీ నోటికి తాళాలు వేసుకోండి. అంటే మరి మూసి కూర్చొని అంటే దాని అర్థం ఏంటి, ఎప్పుడు ఏది అవసరం అదే మాట్లాడుతూ ఉండండి, ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడకూడదు అది మాట్లాడకండి. నీ దేహ ప్రయత్నంలో ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంది, కానీ ఒకే ప్లేస్ మీద నీకు అటాచ్మెంట్ ఎవరు కాపాడాలి ఉన్నాం, రేపు పాపాలు ఉండొచ్చు. అంటే ప్లేస్ మారిన ప్లేస్ మారినంత మాత్రం కాదు నీ మనసు మారుతానంటే, నీ హ్యాపీనెస్ లేకపోతే నీ పీస్ మారుతానంటే కరెక్ట్ స్టేట్ కాదన్నారు ఇక్కడ భగవంతుడు వాసుదేవుడు. నీ దేహం నీ ప్రార్థాన బట్టి ఎక్కడన్నా సరే నీ పీస్ మటుకు నీ శాంతి మటుకు కొరత ఒకే ప్లేస్ మీద నీకు ఖర్చు పెరుగు అనురాగం అక్కడ. అంటే నీ మతి కూడా స్థిరంగా ఉండాలి. అంటే మన మతిని బట్టి మన గతి ఆధారపడవు. ఏదైతే ఆలోచిస్తున్నావో అది అవుతావు, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే ఉత్సవం. అరుణాచల 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 అని ఆలోచిస్తుంటే అరుణాచల ఉత్సవం. ఏదైతే ఆలోచిస్తున్నావో అదే ఉత్సవం. ఏదైతే నీ మతి ఎక్కడ ఉందో నీ గతి కూడా నీ మతిని బట్టి నీ గతి ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి నీ చేతిలో ఉంది, నీ ఫాలో అవడం కూడా నీ చేతిలో ఉంది. నీ మనసును ఫాలో చేసుకోకు, ఎప్పుడు స్థిరంగా ఉంచుకో. ఇప్పుడు నువ్వు స్థిరంగా ఉంచుకో, స్థిరచిత్తం అవసరం. వ్యవహరింగ పనికిరా. నువ్వు ఏదైతే పొందాలని అనుకుంటున్నావో దాన్ని సాధించడానికి స్థిరచిత్తం అవసరం. ఏంటి ధర్మామృతం? ఎంతవరకు నేను చెప్పింది ఏంటంటే ధర్మామృతం ఏంటిది? ధర్మామృతం ఇంతవరకు నేను చెప్పిన మాటలు ఏంటంటే ఇది అమృతం. వీటిని ప్రాక్టీస్ చేస్తే నువ్వు అమృత స్థితిలో అందుకుంటావు. అన్ని గతిగా ఎన్నుకుని మహిళలు చెప్తున్నాను. ఒకసారి రిపిటేషన్స్ ఉంటాయి. నేను కృష్ణుని చెప్పింది ఒకసారి చెప్తా ఉంటారు, చేస్తాం అనుకోకుండా. పునరుక్తి దోషం అనిపించవచ్చు మీకు. అంటే భక్తి ఏదైనా ప్రేమ కదా, ఎవరి వాడు బాగుపడాలని ఆ కాంక్షతో ఒకసారి చెప్పుకుంటే మళ్ళీ చెప్తా ఉంటారు. అంటే మనం బాగుపడాలి. ఇప్పుడు మీ పిల్లల్ని ఒకసారి చదువుకోండి, బాగా చదువుకోండి ఒకసారి చెప్పి చూసుకుంటారండి, నాలుగోసారి చెప్తానంటారు బాగా చదువుకోండి బాగా. ఎందుకు వాళ్ళ దగ్గర మీకు ప్రేమ పోయింది, దానికి ఏమైనా చెప్తారు మీరు ఎలాగా చెప్పరు. అలాగే మనం భగవంతుని పెట్టాలి. అయితే చెప్పిన విషయం మనం ఒకసారి ఒకవేళ మనం అజాగ్రత్తగా ఉంటామని మళ్ళీ నన్ను గట్టిగా పెట్టుకుని మీ గొడవ మీరు భరిస్తున్నప్పటికీ నన్ను మీరు మీ అప్పండవల్స్ తట్టుకుంటున్నప్పటికీ మీకు అనుకూల పరిస్థితులు ఉన్నా ప్రతికూల పరిస్థితులు ఉన్నా నన్నే మధ్య మీరు గతిగా పెట్టుకోండి, నన్నే గోలుగా పెట్టుకోండి, నన్నే గతిగా పెట్టుకోండి, నన్నే గోలుగా పెట్టుకోండి. నాయన్ని మటుకు మీరు ప్రేమ కలిగి ఉండండి. నేనే ఆధారం, నాకు భగవంతుడి ఆధారం, నాకు భగవంతుడి సర్వస్వం అనే బుద్ధి కలిగి ఉండండి. భగవంతుడి సంకల్పమే నా సంకల్పం, భగవంతుడి ఇష్టమే నా ఇష్టం, భగవంతుడి ప్రీతి నా ప్రీతి అనే సద్బుద్ధి సహోదరి మీరు కలిగి ఉండండి. ఇటువంటి భక్తులు, ఈ గుణాలన్నీ ఉన్న భక్తులు అతీవ అతీవ నే ప్రియ అతీవ ప్రియ, నాకు మామూలు ప్రియులు కాదు అతీవ ప్రియ, మామూలు ఇష్టం కలకండి అతీవ ప్రియ మిక్కిరి ఇష్టం. ఇటువంటి గుణాలన్న భక్తులు నాకు మిక్కిరి ఏ భక్తులైతే ఇటువంటి గుణాలు కలిగి ఉన్నారు. ఇటువంటి గుణ సంపద ఏమి సంపద ఇది? గుణ సంపద ఇది ఐశ్వర్యం. అంటే మనం మన దేహం చనిపోయినప్పుడు మనకున్న ఆస్తి కూడా రాదు, మనకున్న గుణం కూడా వస్తుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంది. మనకున్న ఆస్తి మన కూడా రాదు, మనకున్న గుణం మటుకి కూడా వస్తుంది. ఇది గుణ సంపద. ఏమి సంపద ఇది? ఈ గుణ సంపద. అంటే దీనికి ఇది మీరు కలిగి ఉన్నట్టే వాడు నాకు అతీవ ప్రియ, వాడు నాకు మిక్కిలు ప్రియులు అవుతారు. అంటే మీ సంపద వల్ల మీకు మీ సంపద ఐశ్వర్యం ఉంటే సరే సరే, లేకపోతే ఈ ఐశ్వర్యాన్ని సంపాదించడానికి మీరు ప్రయత్నం చేయండి. మేక్ ఎఫర్ట్, మీరు ప్రయత్నం చేయండి. మీ లక్షణాలని మీకు దేవుడు మీకు ఇవ్వడం లేదు, ఉంటే సరే సరే లేకపోతే సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమిటి అనుకోకుండా అన్వాంటెడ్గా, వాంటెడ్గా కాదు అన్వాంటెడ్గా. మీ లక్షణాలు ఎప్పుడైతే మీకు ఉన్నాయో వాంటెడ్గా కాదు అన్వాంటెడ్గా నా స్వరూపాన్ని మీరు పొందుతారు, నా ఆత్మను మీరు పొందుతారు. భగవంతుడు కృష్ణుడు అనుకుంటే